ஸ்ரீ மகாகணாதிபதே நமஹ ஸ்ரீ குருப்யோ நமஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோஜய முதீரயேத். எப்படு புராணாலு ఈ శ్లోకంతోటే ప్రారంభించాలి అని మన పెద్దలు చెప్పారు. ఏ పురాణం మొదలు పెట్టినా ముందు నారాయణునికి నమస్కరించాలి. ఆ తర్వాత నరుడు గొప్పవాడు, అందువల్ల నరుడికి నమస్కరించాలి. నరంచైవ నరోత్తమం, నరుడు అనే పేరుతో శ్రీ మహావిష్ణువు ఒక రూపం ధరించాడు. శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు నరుడు, నారాయణుడు అని రెండు రూపాలు ధరించాడు. ఆ రూపాలలో ఒకటి నారాయణుడు, కాబట్టి నారాయణుడికి ఎలాగ నమస్కరిస్తాం. రెండవడు నరుడు. ఈ నరుడు ఎటువంటి వాడు? నరోత్తముడు, మానవులలో శ్రేష్ఠుడు. అటువంటి నరునకు నమస్కారం. తర్వాత సరస్వతీదేవి గురించి నమస్కరిస్తున్నాను. అష్టాదశ పురాణాలు మనకు అందించిన వ్యాసునికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకంతో భగవంతుడిని తలుచుకొని వ్యాసుని తలుచుకొని పురాణాలు మొదలు పెట్టాలి అని మన పెద్దలు చెప్పారు. సూత భగవానుడు 18 పురాణాలు, మహాభారత ఇతిహాసం, సంహితలు ఇవన్నీ ఒకప్పుడు నైమిషారణ్యంలో భక్తులకు స్పష్టంగా వివరించాడు. వివరించినప్పుడల్లా ఈ శ్లోకం చదివేవాడని, అందుకే పరంపరగా మనం కూడా ఆ శ్లోకాలు చదువుతూ ఉంటాం అన్నమాట. ఈసారి మనం గరుడ పురాణం అనే పురాణాన్ని సంక్షిప్తంగా చెప్పుకుంటున్నాం. సంపూర్ణముగా గరుడ పురాణం చెప్పడం అంటే అది ఇప్పట్లో అయ్యే పని కాదు, దానికి చాలా కాలం కావాలి. అయినా అందులో ఉన్న కొన్ని విశేషాలు తెలుసుకోవాలి. గరుడ పురాణము ఆచారకాండము, బ్రహ్మకాండము, ధర్మకాండము అనే పేరుతో మూడు కాండములుగా విభజింపబడింది. అందులో ఆచారకాండం చాలా పెద్దది. ఆ తర్వాత ప్రేతకాండం అనే పేరుతో ఉండేటటువంటి బ్రహ్మ కల్పము లేక బ్రహ్మకాండము, ధర్మకాండము ఇంకొంచెం చిన్నది. వీటికి పేరుల్లో కూడా పాఠాంతరాలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే ఎక్కువ మంది దృష్టిలో గరుడ పురాణము అంటే మనుష్యులు చచ్చిపోయిన తర్వాత వెళ్ళేటటువంటి గతుల వివరాలు, నరకాల వర్ణనలు, మనిషి శరీరం విడిచిపెట్టాక చేయవలసినటువంటి క్రియలు, ఈ ఆత్మ ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి చేయవలసిన దానాలు, ఈ విశేషాలన్నిటినీ తెలియజేసేటటువంటి వాటిని మాత్రమే గరుడ పురాణం అంటారని చాలామందికి ఒక నమ్మకం ఉన్నది. బాగా చదువుకున్న వారికి ఉండదు, కానీ ఓ మాదిరి వాళ్ళందరికీ అది ఉంటుంది. కారణం ఏమిటంటే గరుడ పురాణం అనగానే ఎవరన్నా పోయినప్పుడు మాత్రమే చెబుతూ చదువుతూ ఉంటారు కనుక. ఇలా ఎవరైనా పోయినప్పుడు చెప్పుకునేటటువంటి గరుడ పురాణం ఉన్నది, అది చాలా చిన్నది. గరుడ పురాణంలో కేవలం ప్రేతకల్పమును మాత్రమే ఆ కాలంలో చదువుతారు. ఈ ప్రేతకల్పంలో కొందరు 13 అధ్యాయాలు, కొందరు 18 అధ్యాయాలు, కొందరు 23 అధ్యాయాలు చెప్పిన పారాయణం చేస్తారు. అది చాలా స్వల్ప విషయం, కానీ మొత్తం గరుడ పురాణం చాలా పెద్దది. అందులో చాలా పెద్దదేమో ఆచారకాండం. ఈ ఆచారకాండాన్ని ముందుగా మనందరం తెలుసుకున్న తరువాత అప్పుడు ఈ ప్రేతకాండము, ప్రేతకల్పం తెలుసుకుందాం. ఆ తర్వాత చెట్ట చివర జాంబవతి యొక్క పూర్వగాథ మొదలైనటువంటి ఉండేటటువంటి బ్రహ్మకాండం గురించి కూడా తెలుసుకుందాం. ఈ పురాణములన్నీ మన అదృష్టవశాత్తు వేదవ్యాసుల వారు తానొకప్పుడు తన తపశ్శక్తితో సమాధి స్థితిలో ఉండి చూచి రాసినవి. వ్యాసుడంటే విష్ణు స్వరూపుడు, వ్యాసో నారాయణో హరిహి అని మన పురాణాలు చెబుతాయి. వేదవ్యాసుడంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆయన ఇన్ని పురాణాలు ఎడతెరపి లేకుండా రాయగలిగాడు. కొంచెం ఒక్కసారి మన బుర్రకి పొదిలిపెట్టి వచ్చిన ఆలోచన చేయండి. వ్యాసుడు రాసిన పురాణములు చదవడానికి కానీ వాటిని అనువాదం చేయడానికి కానీ ఒక వ్యక్తికి జీవితం సరిపోతుంది. ఉదాహరణకి గరుడ పురాణం అనువాదం చేయండి అని నాకు కొంతమంది ఈ పుస్తకం ఇచ్చారు. ఇప్పుడంటే బయటికి వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి ఇంట్లో కూర్చుని ఏకధాటిన కూర్చుంటే 100 అధ్యాయములు అనువాదం చేయడానికి 40 రోజులు 40 రోజులు పట్టింది. అంటే 40 రోజుల్లో 100 అధ్యాయాలు పేజీల లెక్కన చూస్తే 160 పేజీలు అయ్యాయి. 624 పేజీలు ఉన్న పురాణమును అనువాదం చేయడానికి ఎంతకాలం పడుతుందో ఆలోచించండి. ఇలా ఒక పురాణ అనువాదము చెయ్యడానికే ఒక మానవుడికి ఎంతకాలం పడుతూ అంటే 18 పురాణములు అనువాదం చెయ్యాలంటే ఎంతకాలం పడుతుంది? మహాభారతం సంపూర్ణంగా అనువాదం చేయాలంటే ఎంతకాలం పడుతుంది? అందుకే పూర్తిగా అన్ని ఒకే వ్యక్తి అనువాదం చేయలేకపోయాడు పూర్వకాలంలో. అలా సంవత్సరాలు సంవత్సరాలు కూర్చోవాలన్నమాట. అనువాదం చేయడం పక్కన పెట్టండి, పారాయణము చేయడానికి వాడు మానవులకి సమయం సరిపోవడం లేదు. ఆ రోజుల్లో మహానుభావులు అదే లోకంగా బ్రతికారు కనుక వాడు పారాయణ చేయగలిగారు. శ్రీకుడు నాటి వాళ్ళు మనలాంటి వాడికి సమయం కూడా సరిపోవటం లేదు. పోనీ సమయం సరిపోకపోయినా పర్వాలేదు, ప్రయత్నిస్తున్నట్టు ప్రయత్నించినట్టు. కారణం భాష రాదు, భాష మీద పట్టు లేదు. పట్టు లేకపోయినా పర్వాలేదు, చెప్పిన వాడి మీద నమ్మకం ఉందా అంటే చెప్పేవాడి మీద నమ్మకం ఉండదు. ఏ విధమైనటువంటి కృషి చేయరు అటువంటి ఈ మానవులు ఈ కలియుగంలో ఎన్ని పురాణములను సంపూర్ణంగా చదవగలరా, సంపూర్ణముగా వినగలరా, సంపూర్ణముగా వ్రాయగలరా అంటే చాలా సందేహం. కానీ ఆనాడు వేదవ్యాస మహర్షి కేవలం కొద్ది రోజులు తన సమయం వెచ్చించి తన తపశ్శక్తితో అఖండంగా ఈ పురాణాలు వ్రాశాడు. వ్రాసి వాటిని శిష్యులకు అందించాడు. 4 వేదాలు విభజించిన మహాత్ముడు ఆయన. విభజ్య వేదాంశ్చతుర శిష్యాన్ అధ్యాపయత్పుర, వేదములు 4 విభజించి శిష్యులకు ఇచ్చాడు. పైరుడు అనే ఋషికి ఋగ్వేదం ఇచ్చాడు, జైమినికి సామవేదం ఇచ్చాడు, యదుర్వేదం వైశంపాయనుడికి ఇచ్చాడు, అథర్వణ వేదం సుమంతుడికి ఇచ్చాడు. ఇవి కాక అఖిల పురాణేతిహాసాలు అనగా మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మాండ బ్రహ్మ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మస్కాంద పురాణములని 18 పురాణములు, 18 ఉపపురాణములు, మహాభారత ఇతిహాసము ఇవన్నీ సూత మహర్షికి ఇచ్చి, నాయన సూత ఈ పురాణములు నువ్వు తేలికగా అర్థమయ్యే భాషలో ప్రజలకు ఉపదేశించు అన్నాడు. సూతుడు అవన్నీ కంఠస్థం చేసి ఏ పుస్తకము అవసరం లేకుండా కేవలం తన మస్తకాన్ని ఉపయోగించుకొని సౌనకాదులకు చెప్పాడు. కొన్ని పురాణములు నైమిషారణ్యంలో, కొన్ని పురాణములు ప్రయాగలో, కొన్ని బదరీలో చెప్పాడు ఆయన. మళ్ళీ భక్తులు కోరగా అన్ని పురాణములు మరొకసారి నైమిషారణ్యంలో చెప్పాడు. అందుకే ప్రతి పురాణంలోనూ కూడా నైమిషే అనిమిష క్షేత్రే మునయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ, సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత అనే శ్లోకం పురాణాల్లో ఉంటుంది. దేవతాక్షేత్రమైన కాలుష్యం ఏమాత్రము సోకని పరమ పవిత్రమైన నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులు 88,000 ఒకప్పుడు సత్రమును యాగం చేశారు. ఈ సత్రయాగం 1000 చేశారు. శరీరముతో స్వర్గమునకు వెళ్ళడం కోసం ఆ యాగం చేశారు. యాగములు పరిపూర్ణం అవ్వాలంటే యాగములు జరుగుతున్నప్పుడు ఏదో ఒక పురాణాన్ని చెప్పాలి, లేక వినాలి, లేక పారాయణం చేయాలి. అది ఆనాటి నియమం. ఇప్పుడు ఆ నియమాన్ని చాలామంది పాటిస్తూనే ఉన్నారు. అందుకే మేము కూడా ప్రణవపీఠంలో ఇన్ని యజ్ఞములు జరిగిన తర్వాత ఓ పక్కన ఈ పురాణాన్ని అనువాదము చేస్తున్నాం. మాకు వీలున్నంత వరకు భక్తులకు పురాణం అందిస్తున్నాం, వాక్కు ద్వారా అందిస్తున్నాం. ఆ రోజుల్లో తప్పక పని చేసేవారు. వీళ్ళు యజ్ఞం చేస్తుండగా ఎవరు సౌనకాదులు ఒకనాడు సూతుడు అక్కడికి వచ్చాడు. సూతుడు రాగానే వాడు భక్తితో నమస్కరించాడు. నమస్కరించి మహాత్మా సూత మహర్షి జన్మ లేనివాడు, తనంత తాని ఆవిర్భవించిన వాడు, జన్మ లేదు గనక వార్ధక్యం లేనటువంటి వాడు అయిన విష్ణువునికి నమస్కరిస్తున్నాం. అంటే విష్ణువునకు జరామరణములు లేవు, జీవులమై పుట్టాక మనకి ముసలితనం ఉంటుంది, మరణం ఉంటుంది, దాని పరమాత్మ కథ ఉండదు. ఆయన జరామరణ రహితుడు, జ్ఞానస్వరూపుడు, సమస్త లోకాల్లో వ్యాపించినటువంటి వాడు, చిన్మయుడు, ఆనంద స్వరూపుడు, పరమ పవిత్రుడు, మంగళస్వరూపుడు, అటువంటి పరమాత్మకి నమస్కరిస్తున్నాం. ఆయనని మనోవాక్కాయ కర్మలతోటి పొందలేము, అంటే మన మనస్సునకు, వాక్కునకు, కర్మమునకు కూడా దొరకని వాడు ఆయన. అటువంటి పరమాత్మనికి నమస్కరిస్తున్నాం. ఎప్పుడు ఓ మంచి పని చేసే ముందు విఘ్నములు తొలగడానికి గణపతికి నమస్కరించాలి గనక గణపతికి నమస్కరిస్తున్నాం. వాక్శుద్ధి కలగడానికి సరస్వతీమాతకి నమస్కరిస్తున్నాం. అందరికీ నమస్కరించి గురువు అయిన నీకు నమస్కరిస్తున్నాం. మాకు ఒక అనుమానం ఉండదు, ఆ అనుమానం తీర్చి ఈ మధ్యకాలంలో దేవతలలో సర్వశ్రేష్ఠుడెవడు అని మాకు అనుమానం వచ్చింది. సమస్త లోకాలకి అధిపతి ఎవడు, సర్వశ్రేష్ఠ దేవత ఎవరు, ఎవరిని పూజిస్తే సులభముగా కోరికలు నెరవేరతాయి, నిత్యము ధ్యానించ తగినవాడెవడు, ఈ జగత్తులన్నిటినీ సృష్టించేవాడు, పోషించేవాడు, లయం చేసేవాడు ఎవడు, ధర్మం ఏ మహానుభావుడి వల్ల నిలబడుతోంది, దుష్ట సంహర్త ఎవడు, అటువంటి దైవస్వరూపాన్ని గురించి మాకు తెలియదు. ఈ భగవంతుడు లోక సంరక్షణ కోసం ఏ అవతారాలు ఎత్తుతాడు, ఆయన వంశ పరంపర ఎటువంటిది, వర్ణాశ్రమ ధర్మాలు ఎలా నడుపుతాడు, ఈ విశేషాలన్నీ తెలియజేయమని అడిగితే అప్పుడు సూత భగవానుడు అత్యంత ప్రత్యక్షతలతో భగవంతుడికి నమస్కరించి ఇలా చెప్పాడు. నేను మీకు ఈసారి గరుడ పురాణం చెబుతాను. పురాణములు, కొన్ని పురాణములేమో శివుని గురించి చెబుతాయి, అవన్నీ శైవ పురాణములు అని పిలువబడతాయి. కొన్ని విష్ణు గురించి తెలియజేస్తాయి, అవి వైష్ణవ పురాణములు. కొన్ని అమ్మవారి గురించి తెలియజేస్తాయి, అవన్నీ శక్తి పురాణములు. ఈసారి మీకు పరమ పవిత్రమైన విష్ణు సంబంధమైన పురాణం తెలియజేస్తున్నాను. ఆ పురాణమే గరుడ పురాణం అని పిలువబడుతుంది. ఈ పురాణమునకు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఒకప్పుడు గరుత్మంతుడు కశ్యపుడు అనే ఒక మహర్షికి ఈ పురాణ గాథ వినిపించాడు. గరుత్మంతుని ద్వారా కశ్యప మహర్షికి చెప్పబడిన పురాణం అవ్వడం వల్ల గరుడ పురాణం అన్నారు. మరి గరుత్మంతుడు ఎవరి ద్వారా ఈ పురాణం తెలుసుకున్నాడు? సాక్షాత్తు భగవంతుడైన విష్ణువు ద్వారా తెలుసుకున్నాడు. విష్ణు భగవానుడికి ఆయన వాహనం గనక భగవంతుడి ప్రసిద్ధి అనేక విశేషాలు తెలుసుకున్నాడు. ఆ విశేషములే గరుడ పురాణం. అంటే భగవంతుని ద్వారా విష్ణువు ద్వారా గరుడు, గరుడుని ద్వారా కశ్యపుడు. ఇంకా చాలా మంది ఒకరి ద్వారా ఒకరు తెలుసుకున్నారు, ఆ పరంపర కూడా మీకు తెలియజేస్తాను. నేను అంటే ఇప్పుడు చెప్తున్నది సూతుడు కదా, సూతుడు ఏమన్నాడు, నేను వ్యాసుని ద్వారా విన్నాను. ఋషులారా, సకల దేవతలలోను నారాయణ భగవానుడు శ్రేష్ఠుడు, ఆయన పరమాత్మ. ఆయన అపూర్వమైన కొన్ని లీలలు చేశాడు, ఆయన కొన్ని విశేషాలు లోకానికి అందించాడు. ఆయన లీలలు, ఆయన అందించిన ఆచార వ్యవహారాలు, ఆయన అందించిన పురాణ విశేషాలు, వర్ణాశ్రమ ధర్మాలు, ఆయన అందించిన ధర్మ విశేషాలు, ఇవన్నీ కలిపినటువంటి పురాణమే గరుడ పురాణం. భగవంతుడు చాలా అవతారాలు ఎత్తాడు, అసంఖ్యాకమట ఆయన అవతారాలు. ఇన్ని అన్నీ చెప్పడానికి వీలు కానీ అవతారాలు ఎత్తాడు ఆయన. కానీ వాటిల్లో కొన్ని ముఖ్యమైన అవతారాలు చెబుతున్నాను. మొట్టమొదట ఆయన కుమార అవతారం ఎత్తాడు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సరత్సుజాతుడు అనే పేరుతో ఆయన మొదటి అవతారం ఎత్తాడు. ఈ నలుగురిని కలిపి కుమారుడు అంటారు, కనుక ఈ అవతారమునకు కుమార అవతారం అని పేరు. ఈ అవతారంలో బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించాడు, కఠోరమైన నియమనిష్టలతో గడిపాడు ఆయన. రెండవ అవతారంలో విఘ్నేశ్వరుడైన శ్రీహరిగా అవతరించాడు. ఈ అవతారంలో ఆయనని వరాహస్వామి అన్నారు, వరాహస్వామి అన్నారు. ఒకప్పుడు హిరణ్యాక్షుడు అనే దుర్మార్గుడు భూమిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ప్రసాతలంలో ఉన్న భూమి కుమిలిపోతూ ఉంటే, యజ్ఞేశ్వరుడైన విష్ణు వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుడిని వధించి భూమిని జలము యొక్క ఉపరితలం మీద సముద్రమధ్యంలో నిలబెట్టాడు. తద్వారా జీవకోటి ప్రాణములతో నిలబడునట్లు చేశాడు. ఇది రెండవ అవతారం. ఇక మూడవ అవతారంలో నారదుడు అనే పేరుతోటి ప్రసిద్ధికెక్కాడు. ఈ మూడవ అవతారం దేవర్షి నారదావతారం. ఈ అవతారంలో అనేక పురాణాలు, ఇతిహాసాలు లోకానికి అందించాడు. నారద పంచరాత్ర ఆగమాన్ని అందించాడు, భక్తి సూత్రాలు అందించాడు, సంకీర్తన గొప్పతనం అంటే ఏమిటో ప్రపంచానికి అందించాడు. నాలుగవ అవతారంలో నరుడు, నారాయణుడు అనే రెండు రూపములుగా ఆయన అవతరించాడు. ఒక్కడే భగవంతుడు, కానీ కొంత శరీరమును నరుడిగా, కొంత శరీరమును నారాయణుడిగా మార్చుకుని నరనారాయణులు అనేటటువంటి ఋషులుగా, మిత్రులుగా అవతరించి బదరికా క్షేత్రంలో హిమాలయ పర్వతాలలో కఠోర తపస్సు చేశాడు ఆయన. ఈ నరనారాయణ అవతారం చాలా గొప్పది. ధర్మం కోసం తపస్సు చేసినటువంటి అవతారం. ధర్మ సంరక్షణార్థం తరచుగా మహితమునుడైన ఈ నరనారాయణులు తరచుగా అనేక లోకాల్లో అవతరిస్తారు. అందులో ముఖ్యంగా భూలోకంలో అవతరిస్తారు. వీరే ద్వాపరయుగంలో నరుడు, నారాయణుడు ఇద్దరూ కలిసి అర్జునుడిగా, కృష్ణుడిగా అవతరించారు. నరుడే అర్జునుడు, నారాయణుడే కృష్ణుడు. ఇలా ఎప్పటికప్పుడు అవతారాలు ఇతరులు ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు. సురాసురులు వీరిని పూజిస్తూ ఉంటారు. ఇక ఐదవ అవతారంలో కపిలుడు అనే పేరుతో ఒక మహర్షిగా ఆవిర్భవించాడు. దేవహూతికి కర్దమ ప్రజాపతికి పుత్రుడై పుట్టాడు. ఈయన పరమసిద్ధుడు. కపిల సాంఖ్యం అనే ఒక యోగ శాస్త్రాన్ని కూడా లోకానికి అందించాడు. కాలప్రభావంతో లుప్తమైపోయిన సాంఖ్య శాస్త్ర ప్రబోధకుడు అనే ప్రస్తుతానికి ఆ సాంఖ్య శాస్త్రం సంపూర్ణంగా రచించడం లేదు. ఇక ఆరవ అత్రి పత్రి అనసూయాదేవి గర్భం నుంచి దత్తాత్రేయుడు అనే పేరుతో మూడు తలలతో అవతరించి అనేక దివ్య విశేషాలు లోకానికి అందించాడు. అలర్పుడికి, ప్రహ్లాదుడు మొదలైనటువంటి వారికి ఆన్వీక్షకి అనే ఒక విద్యను ఉపదేశించాడు. ఆన్వీక్షకి విద్య అంటే బ్రహ్మ విద్య అని అర్థం. బ్రహ్మ విద్యని ఆన్వీక్షకి అనే పేరుతో ఈ దత్తాత్రేయ మహర్షి అందించాడు శిష్యుల వంకతో లోకానికి. ఏడవ వారు నారాయణుడు ఇంద్రాది దేవతలతో కలిసి యజ్ఞం చేసి అదే స్వయంభూ మన్వంతరంలో రుచి ప్రజాపతి భార్య ఆకుతి గర్భం నుంచి యజ్ఞదేవుడు అనే పేరుతో పుట్టుకొచ్చాడు. యజ్ఞ సమయంలో ఆవిర్భవించాడు గనక యజ్ఞదేవుడు అన్నారు ఆయన్ని. ఇది ఏడవ అవతారం. ఈ అవతారంలో యజ్ఞముల యొక్క ప్రాముఖ్యం లోకానికి అందించాడు. అనేక ధర్మములు కూడా లోకానికి అందించాడు. ఇక ఎనిమిదవ వారు శ్రీ మహావిష్ణువు నాభి మేరుదేవి అనే దంపతులకు వృషభదేవుడు అనే పేరుతో అవతరించాడు. ఈ అవతారంలో స్త్రీలకు గృహస్థాశ్రమం ముఖ్యమని బోధించాడు. ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం చాలా గొప్పది. గృహస్థాశ్రమంలో దంపతులు ఇప్పుడు ఆనందంతో ఐకమత్యంతో జీవించాలని, సంతానాన్ని ఉత్పాదన చేయాలని, సంతానాన్ని పొందని వాడికి ఉత్తమ గతులు ఉండవని చెప్పాడు. ఎప్పుడూ విడిచిపెట్టకుండా కలిసి ఉండడం అనే ఒక ధర్మాన్ని చెప్పి అత్రి అనసూయని, అరుంధతి వశిష్ఠులని, లోపాముద్ర అగస్త్యులను లోకానికి ఆదర్శమూర్తులుగా నియమించిన మహానుభావుడే ఈ వృషభదేవుడు. వృషభదేవుడు లేని క్రితం గృహస్థాశ్రమం కొంచెం అస్తవ్యస్తంగా ఉండేది. ఈయన వచ్చాకే గృహస్థాశ్రమం క్రమశిక్షణలో నడిచింది. ఇక ఋషులు ప్రార్థించగా తొమ్మిదోసారి పృథు చక్రవర్తి అనే పేరుతో అవతరించాడు. ఆ కాలంలో భూదేవి ప్రజల మీద అలిగింది. నాస్తికులు ఎక్కువగా పెరిగిపోయినప్పుడు భూదేవికి ఆగ్రహం కలుగుతుంది. పరమ దుర్మార్గులైనటువంటి వేణుడు అనేటటువంటి రాజు భూమిని సర్వనాశనం చేశాడు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. వేణుడు అని ఒక రాజు ఉన్నాడు. వీడు పరమ దుర్మార్గుడు. ఈ భూలోకంలో యజ్ఞములు వద్దు, దానములు వద్దు, ధర్మములు వద్దు, ఎవరికి వాళ్లే దేవుళ్ళు అంటూ ఒక విచిత్రమైన నాస్తికవాదాన్ని వ్యాప్తి చేశాడు. అయష్టవ్యం అహోతవ్యం అదాతవ్యం విప్రాయటం సుదాత్త ధ్వనులను, ఎక్కడా నా రాజ్యంలో యజ్ఞములు జరగకూడదు, యజ్ఞంలో పొరపాటును కూడా ద్రవ్యం రేల్చకూడదు, నెయ్యి మొదలైనవి వెయ్యకూడదు, ఎవరికి ఎవరు దానం చెయ్యకూడదు అంటూ బ్రాహ్మణ ద్వేషంతో నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అప్పుడు ఋషులంతా ఆయన దగ్గరకు వచ్చి, విష్ణువుకి యజ్ఞములు అంటే ఇష్టమండి, యజ్ఞములు చేయకపోతే ప్రమాదం అండి, లోకం నశిస్తుంది, వర్షములు కురవ్వు అంటే నేనే విష్ణువుని, ప్రత్యక్షంగా కనిపిస్తున్న విష్ణువుని నాకే పూజ చెయ్యండి, ఆ యజ్ఞంలో వేసే ద్రవ్యం నాకివ్వండి, ఆ విష్ణువుని పూజ చేయడానికి ఉపయోగించే ద్రవ్యాలు నాకే సమర్పించండి, నేను రక్షిస్తానన్నాడు. ఋషులు చెప్పి చూస్తే ఎంత చెప్పినా వినిపించుకోలేదు వాడు. దానితో వాళ్ళకి ఆగ్రహం కలిగింది. నువ్వు చచ్చిపో అని ఆ తర్పలతోటి వాడిని కొట్టారు. ఋషులు మంత్రోచ్చారణ చేసి నువ్వు చావు అంటూ దర్భతో కొట్టి కొట్టగానే వాడు ఢామని కుప్పకూలి చచ్చిపోయాడు. ఈ విధంగా ఋషుల శాపానికి గురై ఈ వేణుడు చచ్చిపోగానే దొంగలు పెంచు పెరిగిపోయారు. పాపాత్ముడైన వీడి కాలంలో కొంతమంది దొంగలు భయపడ్డారు. ఇప్పుడు ఈ పాపాత్ముడు పరిపాలకుడిగా లేడు. దానితో లోకానికి ఒక నాయకుడు లేక దొంగలు మరింత పెంచు మీరారు. అప్పుడు ఇంద్రుడు ఆగ్రహించి వర్షాలు కురిపించడం మానేశాడు. యజ్ఞములు జరగకపోయినా, పాపాత్ముడు ఈ భూమిని పరిపాలించినా, లేక అకాలంలో చెయ్యరాని పనులు కొందరు చేసిన భూదేవికి ఆగ్రహం కలుగుతుంది. అప్పుడు భూదేవి ఏం చేస్తుందట? వర్షాలు లేకుండా చేస్తుంది, పంటలు పండకుండా చేస్తుంది, లేదా భయంకర రోగాలు వచ్చి ప్రజలు చచ్చేలా చేస్తుంది. అప్పుడు ప్రజలు మళ్ళీ భూదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ధర్మకార్యాలు చేయాలి. ఆ కాలంలో కూడా భూదేవి తన సారమంతా గర్భంలో దాచేసింది. దాంతో 100 సంవత్సరములు బరువు వచ్చింది. పంటలు లేకుండా అయిపోయాయి. ప్రజలు అల్లకల్లోలం పాలయ్యారు. లక్షలు లక్షలు ప్రజలు కుప్ప కూలి చచ్చిపోయారు. అప్పుడు ఋషులంతా వచ్చి ఈ చచ్చిపోయిన వేణుడి శరీరాన్ని మధించారు. వాడి శరీరం కుళ్ళిపోకుండా దాచి తమ మహామహిమతో రసాయనాలతో ఆ శరీరాన్ని భద్రపరిచి ఆ శరీరాన్ని మధిస్తే ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్కడు పుట్టాడు. చిట్ట చివరిగా విష్ణువుని ప్రార్థించి ఆయన కుడి చేయి మధించారు. మధించడం ఏమిటి, ఒక చిన్న సూది లాంటి వస్తువు గుచ్చుకుని ఆ శరీరంలోకి వచ్చి ఆ సూదిని గిర్ర గిర్రని కవ్వం తిప్పినట్టు తిప్పారు. అలా తిప్పగా కుడి చేతి నుంచి శ్రీమన్నారాయణుడు పృథు చక్రవర్తి అనే పేరుతో పుట్టాడనమాట. ఇది 9వ అవతారం. ఈ పృథు చక్రవర్తికి జగన్మాత ఆదిలక్ష్మీదేవి భార్య అయ్యింది. ఈ ఇద్దరు లక్ష్మి పృథువు ఇద్దరు భూమిని పరిపాలన చేయడం మొదలుపెట్టారు. తీరా ఆయన పృథు చక్రవర్తి సృష్టింపబడి పరిపాలనకు వచ్చే సమయానికి భూమి మీద ఎక్కడ పంటలు లేవు, విత్తనములు లేవు, చెట్లు లేవు, భూమి అంతా ఎడారైపోయింది. భూమి మీద ఉన్న ప్రజలు రోగాలతో విచిత్ర రోగాలతోటి మరణించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన భూదేవి, ప్రజలు మరణిస్తున్నారు, వీళ్ళని రక్షించడానికి నీవు పంటలు ఇవ్వాలి అంటే ఇవ్వకుండా ఆవిడ గోరూపం ధరించి పారిపోవడం మొదలుపెట్టింది. ఏయ్ గోరూపంతో పారిపోతావా భూదేవి, జాగ్రత్త అని ఈయన ధనుస్సు ఎక్కుపెట్టి దాన్ని వెంటబడ్డాడు. చివరికి ఆవిడ భయపడి శరణు కోరింది. అప్పుడు ఆయన, నువ్వు భూదేవి, ఈ పాపాత్ములు మానవులు ఎన్ని పాపిష్టి పనులు చేసినా వాళ్ళని రక్షించడం నీ ధర్మం, నీ కర్తవ్యం, కాబట్టి వీళ్ళని రక్షించడానికి కావలసిన ఆహార పదార్థాలు వాళ్ళని పోషిస్తానడగా అప్పుడు ఆవిడ స్వయంభువ మనువుని దూడగా చేసి నా పాలు పితుకు, ఆ పాలల్లోంచి ఎవరికి ఏం కావాలంటే ఆ పదార్థాలు ఇస్తాను అన్నది. అప్పుడు ఆయన మనువుని, స్వయంభువ మనువుని ఓ దూడగా చేశాడు, భూదేవిని గోవులు చేశాడు. ఈ దూడ వెళ్ళి రెండు పాలు చుక్కలు అలా తాగి తాగ్గానే ఇక పాలు పొదుగులోంచి రావడం మొదలెట్టాయి. అప్పుడు అందులో నుంచి ఎవరికి ఏం కావాలి వస్తే ఆ వస్తువులన్నీ శ్రీ మహావిష్ణు పృథు రూపంలో అందించాడు. అంటే పితృదేవతలకి కవ్యాన్నం ఇప్పించాడు, రైతులకు విత్తనాలు ఇప్పించాడు, దేవతలకి ఆహారం ఇప్పించాడు. ఇలా ఎవరికి ఏం కావాలంటే అవన్నీ అందులోంచి బయటకొచ్చాయి. అన్నాలు, విత్తనములు, ఔషధాలు ఇవన్నీ పితికి ప్రాణాలు రక్షించాడు పృథు చక్రవర్తి. ఇది 9వ అవతారం.